ఎలాగంటే ఒక తల్లికి ఒక బిడ్డ ఉంటే పక్కింటి వాడు పిలిచి నీకు రూపాయి ఇస్తాను, మీ అమ్మ దగ్గర రూపాయి కూడా లేదు గనక మా అమ్మను నువ్వు అమ్మ అని పిలువు అనగానే బాగుందే రూపాయి అని చెప్పి వీళ్ళమ్మను వదిలి వాళ్ళమ్మని అమ్మ అని పిలిచినట్లు ఇప్పుడే మనకి మార్పిడులు అనేవి ఎంత కనబడుతున్నాయో మీకు తెలుసు. ఇది మనం అనుకుంటాం ఎవడిష్టం వాడిదండి అని కాదు, ఇది ఒక దేశాన్ని దెబ్బతీస్తుంది, ఒక జాతిని భవిష్యత్తులో నిర్వీర్యం చేస్తుంది ఉపేక్షిస్తే. కానీ ఇప్పుడే చెయ్యి దాటినంత మేర ఈ సంస్కృతికి వారసులమైన వాళ్ళని ఎన్నో విధములుగా భ్రష్టు చేయిస్తున్నారు. ఇలా అప్పుడు జరిగిందనమాట. ఈయన దాంట్లోకి చెరిపోయాడు, వస్త్రాలు మార్చేశాడు, తెల్లని వస్త్రాలు భస్మధారణ అంటే తెలియదు అన్నీ విడిచిపెట్టాడు. వాళ్ళలాగే నా తను నెమలిపించాలి నాలుగు పట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ వైపు తిరిగి పైగా వాళ్ళకి బోధనలు చేయడం, వాళ్ళ ధర్మాన్ని బోధనలు చేస్తూ వ్యాప్తి చేసి ఆచార్యుడిగా పేరు మార్చుకున్నాడు. ధర్మసేనుడు అని పేరు మార్చారు అతనికి. ఈ ధర్మసేనుడు అనే పేరు మార్చుకుని తిరుగుతున్నాడు. ఈ విషయం అక్క తెలుసుకుని దుఃఖించింది. శివాంకితమైన జీవితంతో ఉన్నటువంటి దానను, భూమి మీద నాకంటూ ఏదైనా బంధం ఉంటే తమ్ముడే ఉన్నాడు, నాకు భూమితో బంధమే ఉంది ఆ భగవంతుడితో, కానీ ఇదొక బాధ్యత, ఏదో పనికొస్తాడు శివభక్తుడవుతాడు అనుకుంటే వాడిలా భ్రష్టుడయ్యాడే అని నిరంతరం వేదన పడేదట తల్లి. ఆ వేదన ఒకరోజు తట్టుకోలేక ఆ శివుడి ముందు కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఏడిస్తే ఆ శివుడు ఆమెకి గోచరించి ఆ ధ్యానంలో చెప్తాడు, అతడు నా కోసం పుట్టినవాడే, కానీ గత జన్మంలో ఏదో ఒక్క దోషం ఉంది, ఆ దోషం చేత ఆ దుష్టమతాలకు వెళ్ళాడు, వెళ్ళని, దానిని ఖండన చేయాలి అంటే దాని విషయం ఏంటో కూడా తెలుసుకోవాలి కదా, వెళ్ళని అన్నట్ట. మళ్ళీ నేను ఎలా రప్పిస్తానో చూడన్నాడు శివుడు. ఇంకా ధైర్యం వచ్చింది ఆ తల్లికి, ఆయనే రప్పించుకుంటాడు. తల్లి తన నుంచి తప్పిపోయిన బిడ్డను వెతుక్కుంటూ తెచ్చుకోదా, అందుకు తన వాడిని తానే రప్పించుకుంటాడు. వాడి నీవాడు అన్నాం మేము, మా ఇప్పుడు అనడం కాదు, పుట్టకముందు మా తాత అన్నాడు మా తండ్రి అన్నాడు. చూసారా మనం ఎందులో పుట్టేమో, ఆ ఇంటికి వారసులు అంటే ఆ ధర్మానికి వారసులు. మన తాతలు మన తండ్రులు మన ముత్తాతలు ఏ ధర్మం నిలబెట్టుకున్నారో దానికి మనం వారసులు. ఇప్పుడు ఎవడో ప్రలోభం చూపించాడని దీని నుంచి వెళ్ళిపోయామంటే మన ఇంటి వంశ దారం ఏముందో దాని నుంచి మనల్ని మనం తెంచుకు వెళ్ళిపోయామన్నమాట. అంటే పితృద్రోహం చేసినటువంటి పాతకం వడికొస్తుంది. అంతేకాదు మన దాకా ఏ తరతరాల ధర్మం వచ్చిందో అది మన తరువాత తరాలకు అందివ్వని ద్రోహం వచ్చింది. కనుక వాడు తన ముందు వాళ్ళని తన వెనక వాళ్ళని కూడా పతనం చేయించిన వాడు అవుతున్నాడు. ఇదో భ్రష్టత్వం, అది మనం గమనించట్లేదు, ధర్మ భ్రష్టత్వం ఇలా జరుగుతుంది. అయితే ఇటువంటి అక్క ఉంది, అది అతనికున్న అదృష్టం. దానితో ఎప్పుడైతే ఇలా కోరుకున్నదో శివుడు అభయం ఇచ్చాడో వెంటనే అక్కడున్న ధర్మసేనుడికి భయంకరమైన ఉదరశూల వచ్చిందిట. ఉదరశూల అంటే కడుపు నొప్పి, భయంకరమైనటువంటి కడుపు నొప్పి వచ్చింది. అది ఎలా తగ్గాలో కూడా తెలియలేదు. పైగా ఆయన ఏ ఆశ్రమంలో ఏ మఠంలో ఉన్నాడో వాళ్ళకి మంత్రాలు ఉన్నాయి, ఔషధులు ఉన్నాయి, మణులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా. ఎందుకంటే ప్రజలను ఆకర్షించడానికి ప్రతి వాళ్ళు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆ ఉపాసనలు అవన్నీ ఎందుకయ్యా అంటే నేను ఫలానా ఉపాసకుండా బోర్డు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ ఉపాసన దైవానుగ్రహం కోసం కాదు, ఆ ఉపాసన కూడా ఒక వ్యాపారం అని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంటుంది. అలాంటి ఉపాసనా వ్యాపారులు మంత్ర వ్యాపారులు చాలా మంది కనబడతారు. అది ఆధ్యాత్మికత కాదు, భక్తి కాదు, అది మనం మొదటి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్న భక్తులు ఎవ్వరూ ఆ కోటికి చెందరు, వాళ్ళు ఆధ్యాత్మిక వ్యాపారులు మాత్రమే. నిజానికి అది ఆధ్యాత్మికత కూడా కాదు, మంత్ర వ్యాపారం ఇంకా చెప్పాలంటే. ఆధ్యాత్మికత అంటేనే పరతత్వం వైపు మనస్సు వెళ్ళడం. వాళ్ళు అలా కాకుండా మంత్రశక్తిని వీటికే వినియోగించుకునే వాళ్ళు. అందువల్ల వాళ్ళు మంత్రాలని మణులని ఔషధాలను అన్నింటినీ ఇచ్చారట. వాళ్ళేం తక్కువ లేదు, వాళ్ళు కూడా బోల్డ్ సిద్ధ ఔషధాలు సిద్ధ వైద్యాలు తయారు చేశారు. అవన్నీ మళ్ళీ అంతవరకు ఉన్నటువంటి ఈ వేదధర్మం నుంచి తెచ్చుకున్నవే. మతం మాత్రం అవైదికం, అందులో వాడేటువంటి చికిత్సలు అవన్నీ కూడా వైదికమే, తాంత్రికమే. అవన్నీ తీసుకున్నారు కానీ తగ్గలేదుట. చాలా వేదన పడుతున్నాడు, తగ్గలేదు. కొన్ని రోజులు గడిచిపోతుంది. అప్పుడు స్ఫురణకు వచ్చింది, నా చిన్నప్పుడు అక్క కడుపు నొప్పి అంటే ఊరుకోరా నాయన అని చెప్పి విభూతి పెట్టి నోట్లో కాస్త విభూతి వేసి తగ్గిపోయేదే. పంచాక్షరి నమశివాయ అనుకుని పెట్టి విభూతి పెట్టగానే తగ్గిపోయింది మా అక్క. ఇలాంటి కడుపు నొప్పి వస్తే ఇంతసేపు బాధపడతానే నేను, మా అక్క ఉంటే ఎంత బాగుండేది, ఎంత తప్పు చేశాను నేను, అప్పుడు మొదలైంది అనమాట. ఎందుకంటే తన దాకా తన ఒంటికొస్తే కానీ బుద్ధి వచ్చా సాధారణంగా, ఇప్పుడు వచ్చిందనమాట అక్క ప్రేమ. అప్పుడు గుర్తుకొచ్చింది, వెంటనే అన్నీ గుర్తుకొచ్చాయి, తన తండ్రి పోవడం, తన తల్లి పోవడం. అప్పుడు అక్క మూడు మరణాలని దగ్గర నుండి చూసి జీవితం యొక్క యథాస్వరూపం ఏమిటో అర్థం చేసుకుంది. ఎందుకంటే మరణం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. రమణ మహర్షి కూడా అదే చెప్తాడు, మరణానుభవాన్ని పరిశీలిస్తే జ్ఞానం వస్తుంది అని. మరణానుభవాన్ని పరిశీలించాలి. అందుకే మరణ విద్య అన్నారు, మృత్యువుని అర్థం చేసుకోవడం. నచికేతుడు ఆ మరణ విద్య గురించి ఆలోచించాడు, అందుకే తరించిపోయాడు. అయినా ఆలోచించకుండా మన కళ్ళ ముందు ఎంతమంది పోతున్నా ఆలోచించట్లేదంటే అదే పెద్ద ఆశ్చర్యం అన్నాడు ధర్మరాజు. ధర్మరాజుని యక్షుడు అడిగేట, అన్నిటికన్నా ఆశ్చర్యం ఏంటో చెప్పు అనగానే, ఏది వండర్? ఏది వండర్ అంటే మన సెవెన్ వండర్స్ లిస్ట్ చెప్తాం, జీకే చెప్తుంది కదా సెవెన్ వండర్స్ ఎయిట్ వండర్స్ అని. కాదయ్యా, పెద్ద వండర్ ఒక్కటే అన్నాడు. ఏమిటా వండర్ అంటే, అహన్యహని భూతాని గచ్చంతి ఇహ యమాలయం శేషాహస్తావరం ఇచ్చంతి కిమాశ్చర్యమి తప్పరం. ప్రతిరోజు లక్షల మంది పోతూ ఉన్నారే, అయినప్పటికీ వీళ్ళు తాము మిగిలిపోతాం అనుకుంటూ ఉన్నారు, ఇంతకన్నా ఆశ్చర్యం ఇంకేముంది అని చెప్పాడు ఆయన. అందుకే చావన్ గాలము దాపురించుయును తన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో ఏ వేల్పుల్ కృపజూతురో ఎనుచుతా చింతించునే గాని. ఎవరు ఆ జీవశ్రాద్ధము చేసుకున్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. అంత ముసలవాడి 99 ఏళ్ళు వచ్చినప్పటికీ రేపు చూద్దాం అంటాడు వాడు. విశేషం ఇంకా వాడు రేపు చూద్దామని ఆశతో ఉన్నాడు. వాడికి ఏదైనా వచ్చినా ఎవడు బతికిస్తాడా అని ఆ చివరి క్షణంలో కూడా. అంతేగాని పరమార్థం వైన నియందుత చింతాకంతయ్య చింత సల్పడు కదా శ్రీకాళహస్తీశ్వర అన్నారే దుర్జటి. ఇది జీవితంలో ఉన్నటువంటి మాయ. ఇంతకన్నా ఆశ్చర్యం ఏమిటి? ఇదే మాయ. కనిపిస్తున్న సత్యాన్ని గుర్తించకపోవడం మాయ, సత్యాన్ని గుర్తించడం జ్ఞానం. కామన్ సెన్స్ అంతే, ఎదురుగా కనబడుతున్న దాన్ని. ఈ తల్లి ఏ పురాకృత సుకృతం వల్ల ఆ జ్ఞానం వచ్చింది. మూడు మరణాలు చూడగానే జీవితం అంటే ఏమిటో అర్థమైపోయింది. ఈ జీవితం భగవంతు ఇచ్చిన సాధన అని ప్రతి క్షణం సార్థకం చేసుకుంటున్న ఆ తల్లి, ఆ తల్లి ప్రేమ గుర్తొచ్చింది. అప్పటి నుంచి నన్ను కనిపెట్టుకుని నన్ను చూసుకుని నా ఆకలి నా దాహం ఇవన్నీ గమనించుతూ ఉంది. నా తండ్రి నన్ను కూర్చోబెట్టి ఎంత సంస్కారం నేర్పాడు, అవన్నీ విడిచిపెట్టేశానే, ఇలా భ్రష్టుని అయిపోయానే అని బాధపడ్డాడు. తిరిగి అక్కడికి వెళ్ళాలి, కానీ మఠం నుంచి బయటకు వెళ్ళడం ఎలాగా? పైగా మామూలుగా ఏదో సేవకుడిగా ఉంటే పారిపోవచ్చు, ఆధిపతి కూడా ఇప్పుడు గురువుగారైపోయారు, ఇంక దాటి వెళ్ళడం ఎలాగా? ఒకరోజు రాత్రి అందరూ నిద్రపోతుంటే ఆ కడుపుని చేత్తో పట్టుకుని నడవడానికి శక్తి లేదు, పరుగెత్తుకు బయటకు వచ్చాడు. నడిచి నడిచి వచ్చి అక్క అని, అక్క ఏ ఆలయం దగ్గర ఉంది అక్కడ చేరుకున్నాడు. ఆ వెళుతూ ఉంటే ఆ గోపురాలు కనబడుతున్నాయి, అది రాత్రి వేళ. ఆ గోపురం చూస్తూ ఉంటేనే కళ్ళు ఎందుకో తడి చెమ్మగలుగుతున్నాయి. ఆ పక్కన ఒక మఠంలో ఈమె కూర్చుని జపం చేసుకుంటోంది. అక్కడికి వెళ్ళి అక్క అన్న, నాయనా నువ్వు భ్రష్టుడు అయిపోయావు, నిన్ను ఇప్పుడు నేను చూడను అన్నదట. అక్క ఇలాగైతే ఎలాగా? అత్యుత్తమైనటువంటి శివుణ్ణి ఆరాధించుకునే గొప్ప వంశంలో పుట్టి ఈ పరమమైన వైదిక సంస్కృతి నుంచి దూరం అయిపోయావు, శుభ్రంగా స్నానం చేసిరా అన్నదట. శుభ్రంగా స్నానం చేసేస్తే విభూది పెట్టుకో అన్నది. విభూది పెట్టుకున్నాడు, కళ్ళ నీళ్ళ పర్యంతమై అక్క పాదాల దగ్గర కూర్చున్నాడు. వెంటనే అక్క భస్మం తీసుకుని చేతిలో పట్టుకుని పంచాక్షరి, పంచాక్షరీ మంత్రాన్ని జపం చేసి చేసి ఆ తల్లి, అప్పటికే పంచాక్షరీ మంత్ర సిద్ధురాలు ఆ తల్లి, నిరంతరం తన ఊపిరే పంచాక్షరిగా బ్రతికిన మహాత్మురాలు. ఆ పంచాక్షరితో ఆ విభూది అలా పెట్టినదో లేదో వెంటనే అంతకాలం పడ్డ ఉదరసూలంతా అలా తీసేసినట్టు పోయిందట. అంతే లేచినిచ్చున్నాడు ఆనందంగా, అక్కా ధన్యుణ్ణి, నాకు ఆ దివ్య పంచాక్షరి నువ్వు ఉపదేశించక్కా అన్నాడు. శివుడు అనుమతిస్తే గాని నేను ఉపదేశించలేను పద అన్నది. ఇద్దరూ కలిసి ఆ ఆలయంలోకి ప్రవేశించారు. వీరాట్టనాథుని యొక్క ఆలయం స్వామి, అఖండమైన జ్యోతుడి మధ్య వెలిగిపోతూ ఉన్నది స్వామి యొక్క దివ్యలింగం. అలంకృతమై బిల్వదళాలతో పూజింపబడ్డ ఆ దివ్యలింగాన్ని చూస్తూనే అక్క పరవశించి ధ్యానం చేసుకుంది. ఆ ధ్యానంలో శివుడు స్ఫురింపజేశాడు అనుగ్రహించు అని. వెంటనే అక్క కూర్చోబెట్టి పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించగానే ఇతడు ధ్యానం చేస్తున్నట్ట. ధ్యానం చేస్తుంటే ఒంటి నుంచి ఏవో నల్లని బయటకు వెళ్ళిపోవడం కనబడింది. అంటే అంతవరకు ఉన్న పాప రాసి బయటకు వెళ్ళిపోయింది. అది ఎలా చూడగలిగాడు? ఇతడి ధ్యానంలో వచ్చిన శక్తి సూక్ష్మ ప్రపంచాన్ని దర్శింపజేసింది. అంటే నిజంగా మనం కూడా సూక్ష్మ ప్రపంచంతో చూడగలిగితే మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచంలో ఎన్ని నల్లను తిరుగుతున్నాయో కనబడుతుంటాయి. ఇవే పిశాచ శక్తులు, క్షుద్ర శక్తులు, అరిష్ట శక్తులు ఇవి తిరుగుతుంటాయి. ఇవి కానీ తిరిగాయా? చాలా గొప్ప ప్రమాదం ఏమిటి అంటే ఒక మంచి విషయం మన బుద్ధిలోకి వెళ్ళనివ్వం, అవతల వాళ్ళు చెప్పినా తీసి పారేసేటట్టు చేస్తాయి. ఎందుకంటే బుద్ధిని ఆక్రమించేస్తాయి. ఒక విషయం మన దాకా చేరనివ్వు. దురాచారం అనేది జరిగితే ఇవి చుట్టూ చేరుకుంటే మనలో చేరుకున్న మంచిదాన్ని వెళ్ళనివ్వు. అందుకే సదాచారం ఉండాలి. సదాచారం క్షుద్రశక్తిని దూరం చేస్తుంది, దురాచారం దగ్గర చేస్తుంది. అందుకే మన వాళ్ళు పెద్దవాళ్ళు సదాచారము, శుచి, శుభ్రత, ఒక జపం, తపం, నిష్ఠ, నియమం, దీపం, ధూపం పెట్టారేంటంటే మన చుట్టూ మనం ఉన్న పరిసరాల్లోని దైవీయమైన శక్తులు ఉండాలి తప్ప దుష్టత్వం రాకూడదు. అవన్నీ ట్రాష్ అండి అంటే నీ కంటికి కనబడవు. నీ కనుక కంటికి కనబడిన సూక్ష్మ జీవులు చాలా ఉన్నాయి. అవి మైక్రోస్కోప్ అందచ్చు, ఎందుకంటే అది కూడా భౌతికమైనది. కానీ అభౌతికమైనటువంటి ఇవి ఉన్నాయే సూక్ష్మ శక్తులు, అవి కంటికి కనబడమని మనం నమ్మకపోతే వాటికేం బాధ లేదు, మనం నమ్మకపోవడమే వాటికి కావాలి. ఎందుకంటే హాయిగా ఇంకా దగ్గరికి రావచ్చు, నమ్మితే జాగ్రత్తలు తీసుకుంటాం కదా. కనుక కలిపురుషుడు ఏం చేస్తారంటే నమ్మని కొట్ట, హేతువాదం అనే దాన్ని ప్రవేశపెడతాడు. ప్రవేశపెట్టడం వల్ల వీళ్ళని నమ్మరు, నమ్మకపోతే కలిపురుషుడు డోర్స్ ఓపెన్, వాడు హాయిగా మనలోకి ప్రవేశించవచ్చు. వాడు వచ్చి కూర్చున్నాడా, ఎంత శివుడు రాముడు కృష్ణుడు చెప్పినా బుర్రలోకి ఎక్కడు. అయ్యా వాళ్ళ పేర్లు తలంచుకుని తరించిపోండి అంటే వాళ్ళ పేర్లను ఏదో ఒక పేరు అనుకోవాలి తప్ప వాళ్ళ పేర్లు వదిలేసి ఇంకేవో పేర్లు జపాలు చేస్తుంటాం. శివ రామ కృష్ణ అనే పేర్లు ఎప్పుడో మన జాతి నుంచి పోతున్నాయి క్రమంగా. ఆ పేర్లు అనుకుని తరించిపోవచ్చన్నా, నామస్మరణాద్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే, రామహరే కృష్ణహరే శివరామహరే శంకర, లక్షల పేర్లు అయినా ఆ పేర్లను ఇంకేదో పేరు పెట్టుకుని అంటూ ఉంటాం. ఇది కలిపురుషుడు చేయించే పనులు. ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు ఉదాహరణకి చెప్పుకోవడం. మొత్తానికి ఇలాంటి అరిష్టాలు పోవాలి అంటే ఇటువంటి వైదికమైనటువంటి భగవన్ నామశక్తి ఆ పనిచేస్తుంది. అది ఇతడి కంటికి కనబడింది నల్లగా వెళ్ళడం, మన కంటికి కనబడకపోవచ్చు కానీ ఒక్కసారి ఆ పంచాక్షరిని శివనామాన్ని స్మరించుకుంటే మన యొక్క ఆవరణలో ఉన్నటువంటి క్షుద్రములన్నీ తొలగిపోతాయి, వాడు తప్పకుండా దివ్యుడవుతాడు. అది ఇక్కడ చెప్తున్నది. ఇదే విషయం పురాణాల్లో చెప్పబడింది. కాశీలో ఒక రాజు పాలన చేసేవాడు ఆ రోజుల్లో. కాశీ ఒక మహారాజ్యం, కాశీ అవంతి ఇవన్నీ భారతీయ ప్రాచీన సామ్రాజ్యాలు. ఆయన పాలన చేస్తూ ఉంటే వాళ్ళ కుమార్తె ఉండేది. ఈ లోపల ఆ రాజ్యానికి దుర్వాస మహర్షి వచ్చారు. ఆయనకి అతిథి సత్కారాలు, అతిథి సత్కారాలు మహర్షులకు చేసేటప్పుడు పరిచారకులను వినియోగించారు, కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఈమెకు అప్పచెప్పారు ఆయన బాగోగులన్నీ చూసుకొని. ఈమె నిరంతరం శ్రద్ధగా మహాత్ముని సేవించుకునేది. దుర్వాసుడికి చాలా ఆనందం కలిగి తిరిగి వెళ్ళిపోబోతూ, అమ్మా ఇన్నాళ్ళు సేవించేవి గనక నీకు నేనేదో ఒకటి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని అడిగా. అయ్యా ఏది నా జీవితానికి మంచిదో అది ఇవ్వండి అన్నది అంతే. వెంటనే ఆయన భస్మాన్ని తీసుకుని విభూది నుదుట పెట్టి పంచాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసి, ఇదే నీకు నేను ఇచ్చే మణి అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఆ పంచాక్షరీ మంత్ర జపపరాయణురాలై ఉన్నది. ఈ లోపల ఆ రాజుగారికి సంబంధం చూసి మరో రాజును తెచ్చి వివాహం చేశారు. అయితే ఆ రాజు భోగలాలసుడి, పుట్టిందే భోగంలో కాబట్టి మొదటి నుంచి కూడా అతనికి ఈ జపము తపము భగవంతుడి వేవిలో విద్యామదం ధనమదం అన్నట్టుగా వ్యసనాసక్తులైపోయాడు. మద్యపానాదులు ఇవన్నీ ఎప్పుడైతే అవన్నీ చేరతాయో మనలో ఉన్నటువంటి సత్తు చాలా పోతుంది. అలాగా అటువంటి వ్యసనపరుడు అతను. వీరిరువురికి ఏకాంతం ఏర్పాటు చేశారు పెద్దవాళ్ళు. ఆ సమయంలో ఈమె మీద చెయ్యి వేసేట అతను చెయ్యి కాలిపోయింది. అంత వేడి, ఏమిటి నీలో అంత వేడి ఉన్నది అంటే నాకేమి తెలియదు కానీ మీరు దగ్గరకు వస్తుంటే మాత్రం నేను భరించలేకపోతున్నాను అన్నది. అంటే వెంటనే భయపడ్డాడు. మీ శరీరంలో సూక్ష్మ ప్రపంచం అంతా కలుషితమైపోయినది, పూర్ణమైన దుర్భావాలతో దుష్ట ప్రవర్తనతో దురాచారాలతో కలుషితమైపోయింది, ఇది శుద్ధం కావలసిందే. మరి ఎలా శుద్ధమవుతుంది? పంచాక్షరి అది శుద్ధం చేస్తుంది అని చెప్తే అప్పుడు ఒక మహర్షిని ఆశ్రయించుకుని కాశీనగరానికి చేరుకుని గంగలో స్నానం చేసి కూర్చుంటే అక్కడ ఆ మహాత్ముడు పంచాక్షరిని ఉపదేశించాడు మహర్షి. వెంటనే ఈయన కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా పంచాక్షరి కొంత జపం పూర్తవగానే తన శరీరం నుంచి నల్లని కాకులు ఎగురు వెళ్ళిపోవడం కనబడింది అతనికి. ఏమిటవి అంటే చెప్తాడు మహర్షి, నీలో దాగిన పాపాలు ఎగిరిపోతున్నాయి ఇప్పుడు అని చెప్పాడు. అది పంచాక్షరికున్న మహాశక్తి అనమాట, అది విశిష్టత. ఇది మనకి బ్రహ్మోత్తర ఖండమని స్కాంద పురాణ అంతర్గతమైన కథ, అందులో చెప్పబడింది దివ్యమైనటువంటి కథ. అలాగ ఇక్కడ ఇతడికి సూక్ష్మ ప్రపంచంలో తన శుద్ధమైనటువంటి విషయం కనబడింది. వెంటనే ఇంత అనుగ్రహించినటువంటి ఈ స్వామిని విడిచిపెట్టి ఇలాంటి పరిస్థితుల్లో పడ్డానా అని వేదన పడి ఆ శివుణ్ణి కళ్ళారా చూస్తూ ఆ కన్నీరు గార్చట. ఆ కన్నీరుతో హృదయం క్షాళనమైపోయింది, పంచాక్షరితో శుద్ధమైపోయింది. వెంటనే ఆ శివుడు లీలగా దర్శనమిచ్చాడు ఆయనకి, పులకించిపోయాడు. కుట్రాయన వారు విలిక్కి ఆహలీరు అని మొదలుపెట్టాడు ఆయన. నాకున్న రోగాలన్నీ పోగొట్టు స్వామి అన్నాడు. మరి రోగం పోయింది కదా అంటే మాయ రోగాలు చాలా ఉన్నాయి, అవన్నీ పోవాలి కదా, కాబట్టి అవన్నీ పోగొట్టు స్వామి అని ప్రారంభించట. అది చాలా శక్తివంతమైన కీర్తన. వీళ్ళు రచించినవన్నీ వేదాలే రచించారు, ఎందుకంటే కలియుగ మానవులు విద్యలకు దూరమైపోతారని. వేదాది విద్యలు అధ్యయనం చేయడానికి కావలసిన పవిత్రమైన వాతావరణానికి కూడా దూరమైపోతారని భగవానుడు అనుగ్రహించి ఇటువంటి మహాత్ముల్ని పంపించి మామూలు మాటల్లో వేదశక్తి నిక్షిప్తం చేసి పంపించారు. అందుకే మామూలు వాళ్ళు రాసిన మాటలకి వీళ్ళు రాసిన మాటలకి తేడా ఉంది. వీళ్ళవన్నీ మంత్రాలు. అందుకే నలుగురిని ప్రధానంగా చెప్పుకున్నామంటే వీళ్ళు నలుగురు మంత్రాలు ఇచ్చారు. ఒక్కొక్క మాటలో వీళ్ళు నిబద్ధం చేసిన మంత్రశక్తులు. ఆ మంత్రశక్తులు ఒక్కొక్క దేవతామూర్తి ఆ దేవతామూర్తి వర్ణన అవన్నీ. ఇప్పుడు ఈ కుట్రాయన వారు విలక్కి ఆహలీర్ అనేటువంటి ఏ పదిగం ఉందో అది కానీ విన్నా చదివినా రోగాలు పోతాయి, అంత శక్తి ఉంది దాంట్లో. వాళ్ళ రోగం పోగొట్టుకోవడానికి వాళ్ళ శివుడిని కీర్తిస్తే అది మన రోగాలు పోగొడుతుంది, అంత విశిష్టమైన శక్తి మహాత్ములు అందజేస్తారు మనకి. ఈ విధంగా ఎప్పుడైతే ఆయన భక్తుడై సిద్ధించింది పంచాక్షరి, ఇంకా అతను ఒకటే దీక్ష కదలక మెదలక నియమతి ఆహారంతో ఆ ఆలయంలో కూర్చుని పంచాక్షరి జపం చేయడం, తీరిక దొరికిందా ఒక పార తీసుకుని ఆ పారతో ఆ ఆలయం అంతా శుభ్రపరచడం. అతడి ఆయుధం పార, ఇంకోటి లేదు అతనికి. ఎప్పుడు ఏం పట్టుకుంటాడంటే పార. పార పట్టుకోవడం, శివుడి మీద పాట పాడడం, ఆ పాట పాడుతూ శివాలయాలు శుభ్రం చేయడం, ప్రతి ఆలయానికి వెళ్ళడం, ఇంకా తిరగడమే అతని పని. ఆ తిరిగేటప్పుడు ఒక్కొక్క ఆలయానికి వెళ్ళి ముందు ఆలయ పరిసరాలు చూసి వాటిని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అది ఆలయ పరిసరాలు శుభ్రం చేస్తే ఆ పుణ్యం అంతా ఇంత కాదు. రాను రాను మనకి దేవాలయాల సంస్కృతి చాలా కోల్పోతున్నాం, పరిసరాలు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇటీవల కర్నూలు ప్రాంతంలో ఒక దివ్యక్షేత్రాన్ని చూడడం జరిగింది. నిజంగా శివుడు ఈ నేలను ఎంత పునీతంగా కాపాడుతున్నాడంటే ఇప్పటికే ఆయన దయ అపారం, మన యొక్క దుర్మార్గం కూడా అపారంగా ఉంది. ఇది బాధాకరమైన విషయం. కర్నూలు ప్రాంతంలో అనేక క్షేత్రాలు చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది. శివుడు ఉంటాడు, ఆ పక్కన చక్కని కొలనులు ఉంటాయి, ఆ కొలను క్రిస్టల్ క్లియర్ వాటర్ అంత స్పష్టంగా ఉంటాయి, ఒక రూపాయి బిళ్ళ వేసినా కనబడుతుంది. అలాంటి కొలనులు మహానంది ఉంది, అలా ఎన్నో ఉన్నాయి. అవి కర్నూలులో ప్రవచనాలకు వెళ్ళినప్పుడు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలు చూసే అదృష్టం నాకు దక్కింది. అలా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు అద్భుతమైనటువంటి కొలను ఉంది, ఆ కొలను దగ్గరికి వెళ్ళి చూస్తే కడుపు తరుక్కుపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన జలాల దగ్గర ప్రజలు ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నారంటే ఉమ్ము వేయడం, వస్త్రాలు ఉతకడం, బట్టలు ఉతకడం, ఇంకా ఒడ్డునైతే మారేడు చెట్లు కనబడ్డాయి, వాటి కింద కూర్చుని జపం చేసుకుని వెళదాలంటే దుర్గంధం. ఆ మారేడు చెట్ల కింద కూడా మూత్ర పురుషాలు వదులుతున్నారు. ఈ పవిత్రమైన భారత భూమిలో హిందువుడుగా పుట్టి ఇంత దరిద్ర పనులు చేస్తున్నాడంటే వీడు ఎప్పుడైనా తరిస్తాడా? ఇంకా ఆలయం అంత ఆలయం అంతట్లోకి అందంగా కనబడుతున్నది ఏమిటంటే హుండీ పెట్టి మాత్రమే, మిగిలినవేమిలో. అంటే మన వాళ్ళందరికీ దేవ ఆదాయమే కావాలి తప్ప దేవుళ్ళు అక్కర్లేదు. అదే పరిస్థితి ప్రస్తుతం, ప్రతి వాళ్ళకి అదే ఇప్పుడు ఇంకోటి అక్కర్లేదు. దేవాలయం సంప్రదాయం బాగుపరచడం, ఒక అనుష్ఠానానికి వెళదామంటే దానికి కావలసిన వాతావరణం లేదు. ఇదిగో రేపటి నుంచి పుష్కరాలు మొదలు మనకి, చాలా దివ్యం. కానీ నదికి పుణ్యం వచ్చేస్తుందని వెళ్ళిపోతున్నాం, కానీ నదిలో ఎలా స్నానం చేయాలో మనకు తెలుసా? ఒక నదిని ఒక కొలను దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక దేవతామూర్తిని స్పర్శించబోతున్నామంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేను నందుడు ఎలా భయపడ్డాడు గుళ్ళోకి వెళ్ళడానికి, నేను ఎలా వెళతానని భయపడ్డాడు, నాకేమిటి పవిత్రత అని. అందుకు ఆ తల్లిని ముందు నమస్కరించాలట. నమస్కరించి సంకల్పం చెప్పుకుంటాడు, అమ్మా నువ్వు దేవతామయ్యవి అని. దేవత అని చూస్తూనే అక్కడ ఉమ్ముతూ అక్కడ బట్టలు ఉతుకుతూ ఇంత చేస్తుంటే నిజానికి పాలకులు జాగ్రత్త పడి ఆ చేసిన వాళ్ళని వెంటనే ఎంత శిక్షించాలో అంత శిక్షించి వాళ్ళని ఖైదు చేసినప్పుడే వాళ్ళు బాగుపడతారు. దానికి ప్రతి స్నానఘట్టం దగ్గర కొందరు రక్షక భటులు ఉండవలసిందే. ఇలాంటి రక్షణలు చేసుకోకుండా ఈ పుష్కరాల వల్ల ఇంకెంత ఆదాయం వస్తుంది అనేటువంటి లెక్కలు వేసుకుని భారతీయ ఆధ్యాత్మికత నుంచి డబ్బును ఎలా పుంజుకోవాలనే శక్తి ఆలోచన తప్ప ఇంత పవిత్రంగా ఎలా చేయాలని అడిగలేదు. వేదం చెప్తోంది నీటిలో ఉమ్మరాదు, నీటిలో మూత్రపురీషములు విడువరాదు, నీటి దగ్గర వస్త్రములు ఉతకడం ఇవి పనికిరాదు. అది ప్రజలు వినియోగించే జలము దగ్గర వస్త్రాల రేవులు వేరే ఉండేవాడు పూర్వపు రోజుల్లో కూడా, ఇంత జాగ్రత్తలు తీసుకునేవారు. అందులో 10 మంది తాగి స్నానం చేసే నీటిలో గట్టిగా ఈత కూడా కొట్టరాదన్నారు, దానివల్ల కల్లోలు పడుతుందట నదీ దేవత. ఇంత ఆలోచించారు. ఇది వేద మంత్రములు ఇవన్నీ కూడా, ఇది వైదిక సంస్కృతి. పోనీ పూర్తిగా సంస్కృతి వదిలేసి నాస్తికంగా ఉన్నామంటే అది నిజంగా మేలు, సందేహం లేదు. అలా ఉన్నా విదేశస్తుల్లాగా చక్కగా కాపాడుకునేవాళ్ళం. అటు నాస్తికులమా అంటే నాస్తికులము కాము, ఆస్తికులమా అంటే ఆస్తికులము కాము. మన ధర్మమే ఆ పోన్లెద్దు చాలాస్తా ఉంటాడు చేస్తాడు. అప్పుడు నదీ దేవత అనుగ్రహించడం కాదు, శపిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే శాస్త్రం తెలిసి చేయాలి, ఇది విశేషం. ఇది అసందర్భం కాదు, ఇక్కడ నుంచి తెలుసుకోవలసిన సందర్భమే. ప్రతి మాటని మన సందర్భానికి అనుగుణంగా తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలి, అది విశేషం. ఈ విధంగా ఇక్కడ అనుగ్రహించి ఆ దేవాలయంలో అలా శుభ్రం చేసుకుంటూ తిరిగేవాడు ఆయన పార పట్టుకుని. దేవాలయంలో శుభ్రం చేయడం నిజంగా ఆ పార పట్టుకుని దేన్ని శుభ్రం చేస్తున్నాడు అంటే అవైదిక మతాలతో కుళ్ళిపోయి పాడైపోయినటువంటి పుణ్యభూమిని పుణ్యభూమిగా మళ్ళీ మలచుతున్నాడు. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. అందుకే అక్కడ కనబడుతున్నాడు ఆ మహానుభావుడు, సరిగ్గా 2వ వాడు ఆయన. ఆయన చేతిలో ఉన్నది ఆ పార, ఆ పార పట్టుకుంటున్నాడు ఆయన. సరిగ్గా. అది ఆయుధం. ఆయనే ఆ అజ్ఞానభిత్ అనేటువంటి వాడు. ఆయన పాడమంటే, స్వామి నువ్వు పాడమంటున్నావు నాకు శక్తి ఎక్కడా అన్నాడు. పంచాక్షరి ఉపదేశం అయ్యింది కదా, పంచాక్షర అక్షరాలన్నిటికీ మూలం, ఓంకారం యొక్క మూలం, అకార ఉకార మకార బిందు నాదములు. ఓంకారమైతే నమ శివాయ, అదే శివాయ నమః. ఓంకారం కలపవలసిన అవసరం లేకుండానే పంచాక్షరి, అది ఒక్కటే విశేషం. శివాయ నమః ఐదు అక్షరాలు, నమ శివాయ ఐదు అక్షరాలు, ఎలాగైనా జపం చేసుకో అని చెప్పాడు. అది విశేషం అన్నమాట. ప్రణవం అక్కర్లేదు, ఎందుకంటే ఇదే ప్రణవం అన్నాడు. అందుకే పంచాక్షరికి స్థూల ప్రణవం అని, ఓంకారానికి సూక్ష్మ ప్రణవం అని పేరు. కేవలం ఓంకార జపం కేవలం మోక్షం కోసమే, కానీ నమ శివాయ శివాజ నమ ఇహము పరము కూడా ఇస్తుంది. అది దానిలో ఉన్న విశేషం. ఇంత దివ్యమైనటువంటి ఆ మంత్రం నీ దగ్గరుంది, ఆ మంత్రంలో సారస్వత శక్తి దాగి ఉంది, అందువల్ల సరస్వతి నిన్ను అనుగ్రహిస్తుంది అన్నాడు. శివ సహోదరి అంటే సరస్వతి. శివ సహోదరి అంటే అర్థం శివుని చెల్లెలని, శివుని చెల్లెలు అంటే అర్థం ఇద్దరు ఒకే శక్తి అని అర్థం అనమాట. శివుడు జ్ఞానస్వరూపుడు కనుక జ్ఞానస్వరూపుడి జ్ఞాన సరస్వతి అమ్మ. ఇప్పుడే పుష్కరాల దగ్గర నదిని తలుచుకోగానే గోదావరి తీరంలో ఉన్న సరస్వతి తల్లి కూడా వచ్చేసింది, జ్ఞాన సరస్వతి మాత, ఆ బాసరలో ఉన్న తల్లి, ఆ తల్లి జ్ఞాన సరస్వతి, ఆమె శివస్వరూపిణి. అందువల్ల ఆ శారదాదేవి అనుగ్రహించింది శివభక్తుణ్ణి. అప్పటి నుంచి ఆ శివుడిచ్చిన శారద, ఆ తల్లి ఆ శివుడిచ్చిన పలుకులు శివుడికే నివేదన చేస్తూ అపూర్వమైన పాటలు పాడుతున్నాడు. ఆ పాట ఈ పార, ఈ పార భౌతికంగా శుద్ధం చేస్తుంటే ఆ పాటలు ఇప్పటికీ భక్తుల హృదయాలను శుద్ధం చేస్తున్నాయి. అలాంటి దివ్యమైనటువంటి పాటలు పాడుతూ ఆయన తిరుగుతూ ఉంటే అప్పుడు పారిపోచ్చేసాడు కదా, వాళ్ళందరికీ చాలా భయం పట్టుకుంది. ఇప్పుడు ఈయన ఈ పని చేశాడు, ఇతడి ప్రచారం వల్ల క్రమంగా మన మతానికే దెబ్బ, ఏదో రాజులను ఆశ్రయించుకుని బతుకుతున్నాం. ఇప్పుడు ఏమిటంటే వెంటనే వాళ్ళు చెప్పారు ఆయన కడుపు నొప్పి వచ్చింది పారిపోయాడు, మన మంత్రాలతోనే బాగు చేసుకున్నాడు, బాగు చేసుకునేమో స్వార్థంతో వెళ్ళిపోయాడు, మనకు దెబ్బ తీయడానికి ఇన్నాళ్ళు మన దగ్గర ఉన్నాడు కాబట్టి వాడిని శిక్షించాలని రాజుకు చెప్పారట. రాజు తలుచుకుంటే దెబ్బలు కుదువా, కట్టుకొచ్చేశారు, బంధించారు. ఏం చేయాలి వీడిని, వీళ్ళకి చాలా కోపం, వీడిని తీసుకెళ్లి హింసించాలి. అసలు వాళ్ళ ధర్మమే అహింసతో మొదలైంది, కానీ హింస చూడండి, చెప్పారా ఒకటి సిద్ధాంతం ఉన్నా అక్కడ నుంచి వాళ్ళు పోయి వేరే రాద్ధాంతం తయారు చేస్తారు, అదే వాళ్ళ మతం అయిపోతుంది. అయ్యా మీ సిద్ధాంతంలోనే ఇది లేదు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని అడిగేవాళ్ళు లేడు, అదే అజ్ఞానం ప్రజలది. ఎందుకంటే ప్రజలలో 190 మంది అజ్ఞ, వాళ్ళు ఫాలో అవ్వడమే తెలుసు తప్ప ప్రశ్నించడం తెలియదు. ప్రశ్నించడం తెలియకపోవడం వల్ల అజ్ఞానులు ఆచార్యులై అజ్ఞానాన్ని మతంగా వ్యాప్తి చేస్తుంటారు. అది విశేషం, అది ప్రస్తుతం అప్పుడు జరిగినది, అదే జరుగుతుంది. అందువల్ల ప్రశ్నించేవాడు లేడు. అయ్యా అహింసే నువ్వు ప్రధానం అన్నవాడు, హింస ఏమిటని అనలే రాజు. సరే హింసిద్దాం అనుకున్నారట. ఎందులో హింసిద్దాం అంటే వీళ్ళకి ఎంత కసిన్నదంటే సున్నబట్టిలో పెట్టండి అన్నారు తీసుకెళ్ళి. సున్నబట్టి అంటే ఎముకలు కొరికేస్తుంది, దానిలో మొత్తం 7 రోజులు పెట్టారట. సరే ఆ 7 రోజులు ఆయన లోపల కూర్చుంటూనే చంద్రశేఖర ధ్యానం చేసుకున్నాడు. ఆయన సుధాకర శేఖరుడు, ఆయన అమృత స్వరూపుడు, చల్లని వాడు. శివుణ్ణి ఎలా తలుచుకుంటే అలాగా, మనం చలి తట్టుకోలేకపోతే అగ్నినేత్రధారి అంటే చాలు వెచ్చదనం ఇస్తాడు, వెచ్చదనం తట్టుకోలేకపోతే గంగాధరా అంటే చాలు జలధనాన్ని ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇవ్వడానికి అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి. కాబట్టి ఈయన చంద్రశేఖర ధ్యానం చేసుకున్నట్ట. చంద్రశేఖరుడు అంటే అమృతాన్ని కురిసేటువంటి నెలవంకని తలపై పెట్టుకుని అది కురుస్తున్న అమృతంతో తడిసిపోతున్న మృత్యుంజయ స్వామి. అందువల్ల ఆ సున్నపు బట్టిలో ఆయనకు ఎలా ఉన్నదంటే బయట కూడా అంత బాగోలేదు, అంత బాగుందిట. మలయ పవనాలు వీస్తూ ఉన్నాయి, చల్లగా హాయిగా ఉన్నాడు. 8వ రోజున తలుపులు తీసేటప్పటికల్లా గుప్పని గంధాలు లోపల నుంచి వచ్చాయి. పచ్చకర్పూరము, అటు తర్వాత కుంకుమ పువ్వు, గంధవాసనలు అన్ని వచ్చేట ఆ గంధపు పరిమళం మధ్య కూర్చున్నట్టు ఈయన. అంటే సున్నాన్ని కూడా గంధంగా మార్చేశాడు. ఇక ఆ తర్వాత ఎన్ని హింసలు పెట్టారంటే వెంటనే అన్నట్ట, మేము ఇప్పుడు వాడికి మంత్రాలు ఇచ్చాం అప్పుడు ఆ మంత్రాలు చెప్పుకుని ఇక్కడ బయటకు వచ్చాడు అన్నట్టు. వాళ్ళు మీ మంత్రాలు కదయ్యా, నా పంచాక్షరి నన్ను రక్షించిందంటే నమ్మలేదు. వెంటనే ఏం చేశారంటే అతన్ని ఏనుగులు చేతి తొక్కించాలని ప్రయత్నించారు. ఆ ఏనుగు వస్తుంది, ఈయనకు పంచాక్షరం ఒక్కడే తెలుసు. అప్పుడు ఈయన చెప్పిన పాటలు ఇప్పటికీ ఉన్నాయి, ఏనుగుని చూస్తూ ఈయన చెప్పిన పాట అన్నిటి చోట్ల శివస్మరణ. ఆ ఏనుగు వెంటనే మోకరిల్లు వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. వీళ్ళు ఏం చేశారంటే అంకుశాలు పొడిచాడు, మళ్ళీ అటు పంపించబోతే పిచ్చెక్కినట్టు తిరిగి తన అంకుశంతో పొడిచిన వాళ్ళందరినీ కాలు మట్టంతా వాళ్ళని తొక్కి వేసి వెళ్ళిపోయింది ఆ ఏనుగు. ఇంకా వీళ్ళు ఏం చేయాలని చూసి మెడకి బండ కట్టి నదిలో తోసేశారు. ఆయన దిగుతూ వాళ్ళని తోసేసి వెనక్కి వచ్చేటప్పటికల్లా పాట వినబడుతుంది, పంచాక్షరి నాకున్నప్పుడు ఎక్కడా నేను జారిపోను, అది నాకు ఆధారమే నిలుస్తుంది అని పాట. పంచాక్షర మహిమను కీర్తిస్తూ తేలేట. వీళ్ళు ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఏ బండ అయితే కట్టారో ఆ బండ మీద సుఖశయనం చేస్తూ వస్తున్నట్టు అతను. దాని మీద హాయిగా తేలిపోయి అదే అతడికి నావైపోయింది. ఇంకా చూశారు మహానుభావాన్ రాజు కాళ్ళ మీద పడ్డాడు, ఇంకా వీళ్ళ మాటలు నేను వినను అని. ఆ విధంగా ముందు రాజును మార్చాడు. అక్కడ నుంచి శివత్వ వ్యాప్తి మొదలైంది. అతడు వాగీశుడు. ఈ వాగీశుడు ఎటువంటి మహానుభావుడంటే, ఆయన తిరునల్లూరు అనే క్షేత్రానికి వెళితే శివుడు సాక్షాత్కరించి దగ్గరికి పిలిచి తన పాదాన్ని తల మీద పెట్టాడు. శివుడు తల మీద పాదం పెట్టాడంటే వాడు పరిపూర్ణుని చేశాడు. ఇందాక సుందరిని చేసినట్టుగా ఈయన్ని కూడా ఇలా చేస్తే, అలా వెళుతూ ఉంటే ఒక ఊరు వెళ్ళాడు ఆయన. అక్కడ అప్పూది అడిగల్లని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు అద్భుతి అని పేరు సంస్కృతంలో. ఆ ఊరు వెళ్ళి దాహం వేసి ఒక చలివేంద్రం దగ్గరికి వెళ్ళాట. ఆ చలివేంద్రం దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆ చలివేంద్రం దగ్గర ఈయన పేరు రాసింది, వాగీశుని చలివేంద్రం అని. వాగీశుడు అంటే తమిళంలో తిరునావక్కరసు అని పేరు. తిరునావక్కరసు అంటే అసలు పేరు మరుల్ నిక్కియా, అది కాస్త వాగీశుడు. తమిళంలో తిరునావక్కరసు అని పేరు అనమాట. తిరునావక్కరసు చలివేంద్రం ఉంది. ఇదేంటి తిరునావక్కరసు చలివేంద్రం? నీళ్లు తాగాడు. మరొక చోట చూస్తే పేదలకి అన్నం పెట్టే సత్రం, తిరునావక్కరసు అన్న సత్రం. ఊరి నిండా తిరునావక్కరసు తిరునావక్కరసు. ఏమిటి విశేషం అంటే, ఈ తిరునావక్కరసు కీర్తి అంత వ్యాపించిపోయి అతడిని ఆరాధిస్తున్నాడు ఆ అద్భుతి అనేటటువంటి వాడు. అంత ప్రేమ పెంచుకున్నాడు. ఆఖరికి ఆ ఇల్లు వెతుక్కుని వెళ్ళట్టు ఇతను. ఎవరండి మీరు అని అడిగాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూడలేదు తిరునావక్కరసుని అద్భుతి. ఇంటికి రాగానే ఎవరండి అంటే, శివతత్వం తెలుసుకోకుండా దుర్మార్గమతంతో కొంతకాలం గడిపిన దౌర్భాగ్యుని నేను అన్నట్టు. అంటే ఎవరైనా సరే తన పుణ్యం చెప్పుకోవడం కాదు, తన పాపం చెప్పుకోవాలి. ఎందుకంటే పుణ్యం కానీ పాపం కానీ చెప్పుకుంటే పోతుంది. అందువల్ల చేసిన పుణ్యాన్ని మాత్రం చెక్కించుకుని మరీ చూపిస్తారు, పాపం మాత్రం దాచిపెట్టుకుంటారు, ఇది నాకే అని. అందుకు విశేషం అనమాట. తిరునావక్కరసు మాత్రం ఏం చెప్పాడు, తన జీవితంలో తను చేసిన పాపం అది. అందుకు అనేక మార్లు శివుణ్ణి తొచ్చుకుని ఏడ్చేస్తున్నాడు, ఇంత పాపినైనా నన్ను నువ్వు అనుగ్రహించావా స్వామి, ఎంత దయామయుడు అయ్యా నువ్వు అని ఎన్ని మార్లు ఏడ్చాడు ఆయన. అదే చెప్పాడు, ఆ దౌర్భాగ్యుణ్ణి నేను అని. వెంటనే స్వామి తిరునావక్కరసుని కాళ్ళ మీద పడ్డాడు. ఈ లోపల భోజనాలు వడ్డించబడ్డాయి. కానీ అతనికి ఒక అబ్బాయి ఉన్నాడు అద్భుతికి, ఆయన పేరు తిరునావక్కరసు. అంటే కొడుకు పేరు కూడా తిరునావక్కరసు. అయితే అరటాకు కోసి తెమ్మన్నారు పెరట్లో ఉన్నది. అతను అరటాకు కోయడానికి వెళ్ళాడు, సర్పం కాటు వేసింది. భోజనానికి ఆయన కూర్చున్నప్పుడు పిల్లాడు పోయాడన్న విషయం తెలిస్తే అతను ఏమవుతుంది? అందుకే చెప్పకుండా అతన్ని కప్పిపెట్టి ఒక దగ్గర దాచిపెట్టేశారు. దాచిపెట్టి భోజనం వడ్డించారు. ఈయనకి స్ఫురించింది ఏదో, ఏదో నాకు అమంగళం స్ఫురిస్తుంది, నీకు పిల్లలు లేరా? ఉన్నారు, రమ్మను. ఏడ్చాడు, నీ పిల్లాడి పేరేంటి? తిరునావక్కరసు. నా పేరే పెట్టుకున్నావా? ఎక్కడుంచాడు? పోయాడయ్యా అక్కడ పెట్టాను పద అన్నాడు. భస్మ తీసుకున్నాడు, శివుణ్ణి కీర్తన చేశాడు. అమృత స్వరూపుడైన శివుడు పలికాడు ఆయన పాటలో. అంటే ఏ అక్షరాల్లో అమృత బీజములు ఉంటాయి, ఏ అక్షరాల్లో అగ్ని బీజాలు ఉంటాయి, ఏ అక్షరాల్లో చంద్ర బీజాలు ఉంటాయి అనేది ఒక రహస్యం. అది ఉపాసకులకు తెలుసు. అందుకే వాళ్ళు రాసే పాటల్లో, వాళ్ళు రాసే పద్యాల్లో ఆ బీజాలు ఎక్కడ పడాలి అక్కడ పెడతారు. అందుకే ఒక స్తోత్రం చదివితే ఒక ఫలితం వస్తుంది అంటే ఆ అక్షర నిర్మాణంలో బీజాలు ఉంటాయన్నమాట, అది విశేషం. ఇతడు శివుడి యొక్క ఆశీర్వచనం పొంది శివ సాక్షాత్కారం పొందాడు గనక ఆ పాట అంతా కూడా అమృత స్వరూపుడైన మృత్యుంజయుని కీర్తించేది. అది చదువుతూ పంచాక్షరితో రాసేట. వెంటనే పిల్లవాళ్ళు లేచి కూర్చున్నాడు. అలాగ అనుగ్రహించాడు, తన పాటతో బ్రతికించాడు. బ్రతికించి ఆహా మహానుభావుడివి, చూసావా నా మహానుభావత్వం అంటే నేను పతనం అయిపోతా. పంచాక్షరి ప్రభావం, ఆ మృత్యుంజయుడు యొక్క ప్రభావం, ఆయన పలికించిన పాట ప్రభావం, నా గొంతులో పలికే పలుకులన్నీ ఆ స్వామి పలికించేవి. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని.